We continue our study today in all that Jesus taught, based on Matthew 28 and verse 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకుని యేసు బోధించినదంతయు అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఆ అధ్యయనాన్ని కొనసాగిద్దాం.
Where Jesus commanded us to go into all the world and every nation, make disciples and teach them everything that he had commanded.
మీరు సమస్త దేశములకు వెళ్లి శిష్యులుగా చేసి నేను బోధించినంతయు గైకొనమని వారికి బోధించుడి అని ప్రభువు చెప్పారు.
And since it's my own feeling that a lot that Jesus taught has not been demonstrated by Christian leaders,
nenu bhavinchindi entante Yesu Christu Prabhu cheppinaantlo anekamaina vishayalanu Christava nayakulu choopinchatledu,
and not taught sufficiently. I felt it would be good to take a study on this.
Anekamandi vaatini bodhinchatledu anduke deeni meeda oka adhyayanam chesthe manchidani nenu ee vidhanga chestunnanu.
That's what we've been doing these past few sessions.
గత కొన్ని రోజులుగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం.
We come today to Matthew's Gospel chapter 5 and verse 13.
ఈ రోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చాం.
Teach the disciples to do all that I commanded.
నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని శిష్యులకు బోధించుడి.
We need to understand all that he taught to understand behind this teaching the commandments of Jesus Christ.
యేసు బోధించిన దాంట్లో దాని వెనుక ఉన్న ఆజ్ఞలను మనం బోధించాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
He turns to his disciples.
ఆయన తన శిష్యుల వైపు చూసి,
Remember, the Sermon on the Mount that we read in Matthew 5 is primarily to his disciples.
గుర్తుంచుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ప్రాథమికంగా అది శిష్యులకు చేసింది.
Verse 1 of chapter 5, his disciples came to him and he taught them.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి, అప్పుడు ఆయన నోరు తెరచేలాగు బోధింపసాగెను.
The multitude sat around listening.
జన సమూహములు ఆయన చుట్టూ కూర్చొని వింటూ ఉన్నారు.
To his disciples he says, you are the salt of the earth.
తన శిష్యులతో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు.
He didn't say that to the multitudes.
ఆయన జన సమూహములతో కాదు చెప్పేది.
The multitudes are certainly not the salt of the earth.
ఆ జన సమూహాలు లోకానికి ఉప్పుగా లేరు.
They don't have any salt.
వాళ్ళు ఉప్పును కలిగిలేరు.
బట్ ద డిసైపుల్స్ ఆర్ టు బి ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్.
కానీ శిష్యులు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు.
జీసస్ వాజ్ అ గ్రేట్ మాస్టర్ ఆఫ్ యూజింగ్ వర్డ్ పిక్చర్స్.
యేసు క్రీస్తు ప్రభువు మాటలను సాదృశ్య రూపకంలో చెప్పటంలో ఎంతో నిష్ణాతుడు.
అండ్ హీ లెఫ్ట్ ఇట్ టు us టు అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ దెమ్ as we sought, as we seek for the inspiration and revelation of the Holy Spirit.
ఆ తర్వాత వాటిని ప్రభు ఆ విధంగా బోధించి వాటిని మనం అర్థం చేసుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయల్పాటు దయచేయలాగున మనకు విడిచిపెడతారు.
యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ బట్ ఇఫ్ ద సాల్ట్ హస్ బికమ్ టేస్ట్లెస్ హౌ విల్ ఇట్ బి మేడ్ సాల్టీ.
మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును?
ఇట్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ ఎనీమోర్ ఎక్సెప్ట్ టు బి థ్రోన్ అవుట్ and trampled underfoot by men.
అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి నీ పనికిరాదు.
So what is the purpose of salt?
కాబట్టి ఉప్పు యొక్క ఉపయోగం ఏంటి?
Particularly in our food.
ముఖ్యంగా మన ఆహారంలో.
He's talking about taste here.
ఇక్కడ ఆయన రుచి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
Salt is used for many other reasons, like to preserve fish and other things like that for long periods. They put it in salt.
Uppunu vere vidhaluga kuda vaadutu untaru. Chapalanu kani konni tinubandaralanu ekku rojulu nilva cheyalante uppu lo nilva chestaru.
But he's not speaking here about the preserving power of salt.
Kani uppu yokka nilva unche gunam gurinchi prabhu ikkada maatladataledu.
He's talking about taste.
Aina ruchi gurinchi maatladutu unnaru.
We can't preserve the world from becoming rotten.
ఈ లోకాన్ని చెడిపోకుండా మనం కాపాడలేము.
ఇట్ విల్ బికమ్ రాటన్ బికాజ్ మెన్స్ హార్ట్స్ ఆర్ ఫుల్లీ సెట్ ఆన్ ఈవో.
ఈ లోకం చెడిపోతుంది, ఎందుకంటే మనుషుల హృదయాలు ఎల్లప్పుడూ కూడా చెడుతనం మీదే దృష్టి ఉంచున్నాయి.
బట్ ఇన్ ద చర్చ్
కానీ సంఘములో
హీస్ టాకింగ్ అబౌట్ డిసైపుల్స్ హూ హావ్ రిటైన్డ్ ద టేస్ట్ ఆఫ్ హెవెన్ ఇన్ దేర్ లైఫ్.
వాళ్ల జీవితాల్లో పరలోకం యొక్క రుచిని కాపాడుకున్న శిష్యుల గురించి చెప్తూ ఉన్నారు.
దట్ మీన్స్ When you come in touch with this disciple, you taste something of heaven.
దాని అర్థం ఏంటంటే, నీవు వచ్చి శిష్యులతో గడిపినట్లయితే పరలోకం యొక్క రుచిని నువ్వు చూడగలుగుతావు.
Which is so different from what you see in the average person who tastes of this earth.
ఈ లోకం యొక్క రుచిని కలిగి ఉన్న ఒక సామాన్య మనిషిని కంటే కూడా ఇది ఎంత వ్యత్యాసంగా ఉంటుంది.
What do I mean by tasting of heaven and tasting of the earth?
పరలోక సంబంధమైన రుచి మరియు ఈ భూ సంబంధమైన రుచి అంటే ఏంటి?
A lot of people, when you meet them, all they can talk about is what's happening on the earth and what's the
నువ్వు అనేక మందిని కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ ఏంటంటే ఈ భూమి మీద ఏం జరుగుతున్నాయి, అదేంటి ఇదేంటి అని.
Latest price of the stocks and shares and what calamity is happening here and what evil is happening there and etc.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లోని షేర్ల విలువ ఎంత, లేక అక్కడ ప్రకృతి బీభత్సం ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు.
Or the latest gossip concerning other people,
leka itara manushulnu gurinchina taaja samacharalu gusagusalu kondemulu maatladutu untaru.
All the evil that you can find about people and to share that and air that with others,
vere vaallalo unna chedunu mattham telusukoni vaallaki vellaki cheptaniki prayatnistoo untavu.
Now this is the taste of the world.
Idi bhoo sambandhamaina ruchi.
The taste of heaven is something that brings life and joy and peace and goodness.
Parloka sambandhamaina ruchi entante jeevani teeskostundi, santoshanni teeskostundi, samadhananni teeskostundi, manchitananni teeskostundi.
And it's very rare to find people like that who got the life of Jesus bubbling up in them.
Yesu yokka jeevamu pongi porulutu unna vallani manam chootam chaala arudu.
They are like salt that give taste to their surroundings.
వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్లకి రుచిని కలగజేసే ఉప్పు వలె వాళ్ళు ఉంటారు.
జస్ట్ లైక్ యు నో ఇన్ అ బౌల్ ఆఫ్ ఫుడ్ యు నీడ్ వెరీ లిటిల్ సాల్ట్.
ఒక గిన్నెలో ఆహారం ఉన్నట్లయితే దాంట్లో చాలా తక్కువ ఉప్పు అవసరం అవుతుంది.
యు డోంట్ ఈవెన్ నీడ్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్, వుడ్ బి టూ మచ్.
మనకు ఒక చెంచా నిండా కూడా ఉప్పు అవసరం లేదు, అది కూడా చాలా ఎక్కువ అవుతుంది.
ఇన్ అ బౌల్ ఆఫ్ కర్రీ అండ్ ఫుడ్ you need very little salt to give taste to the whole food if the salt is really powerful and good.
Nizanga uppu shaktivantanga manchiga unnatlayite oka ginne ninda unna annamlo koorlo koncham uppu aithe saripothundi.
But if the salt is tasteless, then even if you put 20 spoons in it, it's not going to make any difference in the taste.
Kani uppu nissaramaindaithe nee 20 chemchalu esina kuda aruchileni teda undadu.
So the point here is not quantity but quality.
ఇక్కడ విషయం ఏంటంటే మనము ఎంత వేసామన్నది కాదు, గానీ ఎంత నాణ్యత ఉందని.
If the salt has become tasteless,
ఒకవేళ ఉప్పు నిస్సారమైందైతే,
he's not talking about quantity of salt here at all.
ఇక్కడ ఉప్పు యొక్క పరిమాణం గురించి చెప్పట్లేదు.
And thereby he's showing us that his disciples will always be small in number.
కాబట్టి దీని ద్వారా మనకు ఆయన ఏం చూపిస్తున్నారంటే తన శిష్యులు ఎప్పుడు తక్కువ మందే ఉంటారని.
Here you have a plate of rice and curry.
ఇక్కడ మనకు ఒక పళ్ళెంలో అన్నం ఉంది, కూర ఉంది.
How much salt are you going to put in that whole plate of rice and curry?
ఆ పళ్ళెంలో ఉన్న కూరలో అన్నంలో ఎంత ఉప్పు వేసుకుంటాం?
Not even half a teaspoon.
టీస్పూన్ లో సగం కూడా వేయము.
You need very little salt to make that whole plate taste right.
ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం అంతా రుచికరంగా ఉండాలంటే నీవు ఎంతో తక్కువ ఉప్పు వేసుకోవాలి.
And so the proportion of the amount of salt there compared to all of that food is about the size of true disciples on earth compared to the population of the world.
ఆ పళ్ళెంలో ఉన్న అన్నంతో పోల్చి చూసినట్లయితే మనం వేసుకునే ఉప్పు ఏ పరిమాణంలో ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరితో పోల్చి చూసినట్లయితే ఇద్దరు శిష్యులు ఏ విధంగా ఉంటారో అలా ఉంటుంది.
And sometimes even the number of people in the church, the true disciples are very few.
ఒకసారి సంఘంలో ఉన్న మనుషులందరినీ మనం చూసినట్లయితే నిజమైన శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు.
But it's those true disciples who are the salt of the earth.
ఆ నిజమైన శిష్యులే ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు.
It's because of them that the earth is preserved from judgment.
వారిని బట్టే ఇంకా ఈ లోకంలోనికి తీర్పు రాకుండా ఉంది.
You remember in Sodom, the Lord told Abraham in Genesis and
సొదొమ గురించి ఆది కాండంలో అబ్రహాముకు దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు.
When Abraham was praying concerning Sodom,
సొదొమ గురించి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు,
He said, supposing, Lord, you find only 10 righteous people in Sodom, Genesis 18 and verse 32.
ఆది కాండము 18వ అధ్యాయం 32వ వచనంలో అబ్రహాము ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా సొదొమలో నీవు 10 మంది నీతిమంతులను చూసినట్లయితే,
The Lord said, I won't destroy Sodom if there are 10 righteous people in that city.
అప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఆ పట్టణంలో నేను 10 మందిని కనుగొన్నట్లయితే ఆ పట్టణాన్ని నాశనం చేయను.
10 people were enough to preserve the city from being destroyed.
ఒక పట్టణము నాశనం చేయకుండా కాపాడబట్టడానికి 10 మంది చాలు.
But there were not 10 and so it was destroyed.
కానీ అక్కడ 10 మంది కూడా లేరు, అందుకే ఆ పట్టణం నాశనం చేయబడింది.
In Jeremiah's time, the Lord reduced that number even further.
యిర్మీయా సమయంలోనైతే ప్రభు ఆ సంఖ్యను ఇంకా తగ్గించారు.
If you turn to the prophecy of Jeremiah,
యిర్మీయా యొక్క ప్రవచనాన్ని మనం చూసినట్లయితే,
And the Lord told Jeremiah in chapter 5 and verse 1,
యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు యిర్మీయాతో ఈ విధంగా సెలవిచ్చారు.
He says, roam to and fro through the streets of Jerusalem.
యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి.
You know, Jeremiah was prophesying at a time when Israel was about to be taken into captivity by the Babylonian king.
ఇశ్రాయేలును బబులోన్ రాజు చెరపట్టబోతున్నాడు అనే సమయంలో యిర్మీయా ప్రవచిస్తూ ఉన్నాడు.
And that was God's punishment.
అది దేవుని శిక్ష.
But before that, Jeremiah went to prophesy and warn them.
ఇశ్రాయేలు చెరపట్టబడక మునుపు యిర్మీయా ముందు ప్రవచించాడు, హెచ్చరించాడు.
He preached for 40 years, they wouldn't listen to him.
ఆయన 40 సంవత్సరాలు ప్రకటించాడు కానీ ఆయన మాట ఎవరు వినలేదు.
But the Lord told Jeremiah, go through the streets of Jerusalem and see if you can find one man, not 10.
కానీ ప్రభు యిర్మీయాకి ఏం చెప్పాడంటే, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనడి, నీవు ఒక్కరినైనా కనుగొంటావేమో, 10 మందిని కాదు.
One single man who does justice, speaks truth, and I will pardon the whole city.
న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనపడిన ఎడ్ల నేను దాన్ని క్షమించుదును, పట్టణం అంతటిని క్షమిస్తానని చెప్తున్నాడు ప్రభు.
That's amazing.
అదెంతో ఆశ్చర్యం.
But there wasn't one.
కానీ ఒక్కరు కూడా లేరు ఆ విధంగా.
And so the whole city went captive.
అందుకే ఆ పట్టణం అంతా కూడా చెరపట్టబడింది.
Very often God is looking like that.
తరచుగా దేవుడు ఆ విధంగా చూస్తూ ఉంటాడు.
You read in Ezekiel and chapter 22.
Ezekiel grantham 22వ అధ్యాయంలో మనం చదివినట్లయితే,
Ezekiel was also a prophet at the time of Babylon.
బబులోను ఇశ్రాయేలును చెరపట్టిన సమయంలో Ezekiel కూడా ప్రవక్తగా ఉన్నాడు.
And God says through Ezekiel in Ezekiel 22 and verse 30.
Ezekiel 22వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు Ezekiel తో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
I search for one man among all of them who should stand in the gap for me and build the wall that I shouldn't destroy the land, but I found none.
నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు.
The same words.
అవే మాటలు.
It's not quantity.
ఇక్కడ ఎంత మంది అని కాదు.
It's not 10,000 people.
ఇక్కడ 10,000 మంది గురించి ప్రభు చూడట్లేదు.
వన్ మ్యాన్,
ఒక్క మనిషి.
ఇట్స్ అమేజింగ్ వాట్ గాడ్ కెన్ డూ త్రూ వన్ మ్యాన్ ఇఫ్ హీస్ హోల్ హార్టెడ్ రాడికల్.
ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిస్తూ ఎంతో తీవ్రంగా ఉన్నట్లయితే దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఎంత చేయగలడో దాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో ఆశ్చర్యం.
థింక్ ఆఫ్ మోసెస్, వన్ మ్యాన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ త్రూ హూమ్ గాడ్ కుడ్ డెలివర్ 2 మిలియన్ ఇజ్రాయెలైట్స్.
పాత నిబంధనలో మోషేను మనం చూసినట్లయితే ఆ ఒక్క వ్యక్తిని 20 లక్షల మంది ఇస్రాయేలీలను విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు.
There was nobody else in Israel who was fit to be the leader.
ఇస్రాయేల్లో నాయకులుగా ఉండడానికి అర్హులైన వారు ఒక్కరు కూడా లేరు.
In Elijah's time, even though there were 7,000 people who did not bow the knee to Baal,
ఏలియా సమయంలో బయలుకు మోకాళ్లంచని ప్రవక్తలు 7,000 మంది ఉన్నా కానీ,
a picture of 7,000 believers who don't worship idols.
ఇది ఎలా ఉంటుందంటే విగ్రహాలకు ఆరాధన చేయని 7,000 మంది విశ్వాసులు ఉన్నారు.
But there was only one man, Elijah, who could bring the fire down from heaven.
ఆకాశం నుండి అగ్నిని కురిపించగల వ్యక్తి ఒక ఏలీ అనే ఉన్నాడు.
It's the same proportion.
ఈనాడు కూడా అదే నిష్పత్తిలో ఉంది.
Today you might find one believer among 7,000 believers who can bring the fire down from heaven through their ministry or their prayer or whatever.
ఈనాడు కూడా 7,000 మంది విశ్వాసుల్లో వారి పరిచర్య ద్వారా కానీ లేక వారి ప్రార్థన ద్వారా కానీ ఆకాశం నుండి అగ్నిని కురిపించగల విశ్వాసిని ఒక్కరినే మనం చూడగలం.
7,000 may say, I don't do this and I don't do that.
7,000 మంది ఈ విధంగా చెప్పండి వచ్చి నేను అచ్చేయను ఇచ్చేయను ఇచ్చేయను అని.
That testimony is negative.
వాళ్ళు ఏమేమి చేయరో వాటి గురించి నా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు.
I don't go to the movies and I don't drink and I don't gamble and I don't smoke cigarettes, etc.
నేను సినిమాలకు వెళ్లను, మందు తాగను, పేకాటాడను, సిగరెట్లు తాగను అని అలాంటివన్నీ చెప్తూ ఉంటారు.
They don't worship Baal.
వాళ్ళు బయలు దేవతను ఆరాధించరు.
But who can bring the fire down from heaven?
కానీ ఆకాశం నుండి అగ్నిని ఎవరు కురిపించగలరు?
One who lives before God's face like Elijah.
ఏలియా వలె ఎవరైతే దేవుని సముఖములో ఎల్లప్పుడూ జీవిస్తుంటారో వాళ్లే.
He had salt.
అతడు ఉప్పును కలిగి ఉన్నాడు.
Same in the New Testament.
కొత్త నిబంధనలో కూడా అంతే.
If you remove one man from that early church, the apostle Paul, just remove him.
మనము ఆది సంఘములో నుండి ఒక్క వ్యక్తిని తీసివేసినట్లయితే, పౌలును, ఆయన్ను తీసివేసినట్లయితే,
if he were non-existent.
ఒకవేళ పౌలు లేనట్లయితే,
can you imagine the loss that that church would have faced?
సంఘానికి ఎంత నష్టం జరిగిందో మీరు ఊహించగలరా?
The loss we would have faced with so much of scripture missing.
మనం ఎంత నష్టపోయే వాళ్ళమో మీరు ఊహించగలరా? ఎన్ని లేఖనాలను మనం కోల్పోయే వాళ్ళమో కదా.
One man.
ఒక్క వ్యక్తి.
Of course God's work is not going to be hindered because one man fails.
ఒక వ్యక్తి తప్పిపోయాడు కాబట్టి దేవుని యొక్క పనికి ఏమీ ఆటంకం జరగదు.
But what I'm trying to say is, I mean, God could have used somebody else.
దేవుడు వేరే వాళ్ళని ఉపయోగించుకునేవాడే.
But I see in scripture that God accomplishes a lot very often through one single person who's wholehearted, more than 10,000 compromisers.
కానీ నేను లేఖనాల్లో చూసినప్పుడు 10,000 మంది రాజీ పడే వాళ్ళకంటే పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిస్తున్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎంతో సాధిస్తాడు.
That is the point that's being emphasized when he tells his disciples, you're like salt.
మీరు ఈ లోకమునకు ఉప్పు అయ్యున్నారు అని ప్రభు శిష్యులతో చెప్తున్నప్పుడు ఈ విధంగా నొక్కి చెప్తున్నారు.
Don't ever complain, oh, we are so few.
అయ్యో, మేము కొద్ది మందిమే ఉన్నాం అని ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు.
I remember a situation in our own church in Bangalore.
మా సొంత సంఘమైన CFC బెంగళూరులో ఒక పరిస్థితి నాకు గుర్తుంది.
Where in more than one situation we found a need to pray for the government.
అనేక పరిస్థితుల్లో ప్రభుత్వం గురించి మేము ప్రార్థన చేయాల్సి వచ్చింది.
For the problems in the city.
పట్టణంలో ఉన్న సమస్యల గురించి.
And we said, Lord, we're not a big church.
మేము ప్రభుతో చెప్పాం, ప్రభువా, మేమేదో పెద్ద సంఘంగా లేము.
But we have two good qualities in our midst.
కానీ మా మధ్య రెండు మంచి లక్షణాలు ఉన్నాయి.
One, we are pursuing holiness with all of our heart.
ఒకటేమో మా హృదయం అంతటితో పరిశుద్ధతను మేము వెంబడిస్తూ ఉన్నాం.
We're not here to compare ourselves with others.
వేరే వాళ్లతో పోల్చి చూసుకోవడానికి మేము ఇక్కడ లేము.
But we can honestly say before God, we're sincerely seeking to pursue holiness and to please you in everything.
ప్రభువా, మీ ఎదుట మేము ఎంతో యథార్థంగా చెప్పగలము, సమస్త విషయాల్లో కూడా మేము పరిశుద్ధతను వెంబడిస్తూ ఉన్నాం మరియు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
We don't want to please men.
మేము మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించట్లేదు.
Don't want to worship money.
మేము డబ్బును ఆరాధించట్లేదు.
We have no interest in money in our church.
మా సంఘంలో డబ్బు మీద మాకు ఆసక్తి లేదు.
And so we don't worship mammon, we worship Christ.
కాబట్టి మేము సిరిని ఆరాధించట్లేదు, క్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్నాం.
And the second thing,
రెండోది ఏంటంటే,
is to the best of our ability and knowledge, we were one with each other.
మాకు తెలిసినంత వరకు, మాకు సామర్థ్యం ఉన్నంత వరకు ఒకరితో ఒకరం ఐక్యపరచబడ్డాం.
We were not a church full of strife and quarrels and disputes and cliques and etc. I see.
మా మధ్య పోట్లాటలు, తగాదులు, కొట్లాటలు, వివాదాలు అవన్నీ లేవు.
So we've got a pursuit of holiness and unity.
కాబట్టి మేము పరిశుద్ధతను వెంబడిస్తున్నాం మరియు మా మధ్య ఐక్యత కూడా ఉంది.
అండ్ దోస్ ఆర్ ది థింగ్స్ గాడ్ లుక్స్ ఫర్.
దేవుడు వాటి కోసమే చూస్తున్నాడు.
బికాజ్ ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ అవర్ హార్ట్ ది లార్డ్ విల్ నాట్ హియర్ us. Psalm 66:18.
కీర్తనలు 66:18లో ఈ విధంగా ప్రభు చెప్పారు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడ్ల ప్రభు నా మనవి వినకపోవును.
అండ్ వెర్ టూ ఆర్ యునైటెడ్ Matthew 18:19-20 said you can ask for anything because the Lord is in the midst.
మత్తయి సువార్త 18వ అధ్యాయం 19:20 వచనాల్లో ఈ విధంగా ఉంది, మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గురించి నేను భూమి మీద ఏకీభవించిన ఎడ్ల వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్తూ ఉన్నారు.
So I said we've got purity, we got unity.
మేము పరిశుద్ధతను కలిగి ఉన్నాం మరియు ఐక్యతను కలిగి ఉన్నాం.
So we got the right to get an answer to our prayer.
కాబట్టి మా ప్రార్థనలకు జవాబు పొందే హక్కును మేము కలిగి ఉన్నాం.
And we've got that answer many a time in many miracles that God has done.
మేము చేసిన ప్రార్థనలకు అనేకమైన వాటికి దేవుడు జవాబు ఇచ్చాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు.
How does God do these things?
దేవుడు వీటన్నిటిని ఎలా చేస్తారు?
Through a few people who have not lost the taste of radical righteousness.
నీతి విషయంలో ఎవరైతే వాళ్ల సారమును కోల్పోరో, ఎవరైతే తీవ్రంగా ఉంటారో, అటువంటి కొద్ది మంది ద్వారా దేవుడు చేస్తాడు.
ప్యూరిటీ,
పరిశుద్ధత కలిగిన వారు,
ఫర్వెంట్ లవ్, పర్సూయింగ్ హ్యూమిలిటీ ఎక్సెట్రా,
నిజమైన ప్రేమను కలిగిన వారు మరియు దీనత్వాన్ని వెతుకుతూ ఉన్నవారు.
సో కీప్ దిస్ ఇన్ మైండ్, యూఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్.
కాబట్టి మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు.
దెన్ హీ సెడ్ యూఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్.
ఆ తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పారు.
ఎ సిటీ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బి హిడెన్.
కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు.
Nor do men light a lamp and put it under the peck measure, Matthew 5:15. But on the lampstand it gives light to the all that are in the house.
మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Matthew 5:15.
Let your light shine before men in such a way they may see your good works and glorify your Father who is in heaven.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
Light is another illustration, the picture, the word picture that Jesus used.
వెలుగు అని ఇంకొక సాదృశ్యక రూపమైన పదాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు వాడారు.
A bulb, for example, or in those days a lamp.
ఈ రోజుల్లో అయితే బల్బు, ఆ రోజుల్లో అయితే దీపము.
The wick of a lamp is a very, very small thing.
దీపం యొక్క వత్తి చాలా చిన్నగా ఉంటుంది.
A bulb is a very small thing.
బల్బు కూడా చాలా చిన్నగా ఉంటుంది.
But it lightens up a whole room.
కానీ గదంతటికి అది వెలుగునిస్తుంది.
The wick of a lamp in those days was so small, but as it burned, it lit up the whole room.
ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ దీపం యొక్క వత్తి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాన్ని వెలిగించినప్పుడు గదంతటికి వెలుగునిస్తుంది.
ఇట్ వాజ్ నాట్ ద సైజ్ ఆఫ్ ద విక్ ఆర్ ద సైజ్ ఆఫ్ అ బల్బ్, బట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ దట్ వుడ్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ ఇట్.
బల్బు కాని ఆ దీపం యొక్క వత్తి కాని ఎంత చిన్నగా ఉందని కాదు, దానిలో నుండి వస్తున్న వెలుగు ఎంత పెద్దగా ఉందని, ఎంత పరిమాణంలో ఉందని.
అగైన్ ది ఎంఫసిస్ ఇస్ నాట్ ఆన్ క్వాంటిటీ బట్ క్వాలిటీ.
మరలా ఇక్కడ ఎంత సంఖ్య అని కాదు, ఎంత నాణ్యత అని.
We have 0-watt bulbs which emit such a dim light that you can hardly see anything from it.
మనము 0 watts బల్బును కలిగి ఉంటాము, దాని నుండి వచ్చే వెలుగు ఎంత తక్కువగా వస్తుందంటే మనం ఏమీ చూడలేము దాంట్లో.
And then we have powerful bulbs about the same size, which halogen bulbs which light up a whole street.
కానీ అదే పరిమాణంలో ఉన్న మరొక బల్బులు ఉంటాయి, హాలోజన్ బల్బులు. అవి ఒక వీధికే వెలుగునిస్తాయి, ఎంతో శక్తివంతంగా వెలుగుతాయి.
సో అ బల్బ్ కెన్ బి వెరీ లో వాటేజ్ ఆర్ వెరీ హై వాటేజ్.
కాబట్టి ఒక బల్బు తక్కువ వాట్స్ ని కలిగి ఉండొచ్చు, లేక ఎక్కువ వాట్స్ ని కూడా కలిగి ఉండొచ్చు.
ది ఇంపార్టెన్స్ ఇస్ నాట్ ద సైజ్ బట్ ద పవర్.
అక్కడ ప్రాముఖ్యమైనది పరిమాణం కాదు, కానీ శక్తి.
ది ఇంటెన్సిటీ ఆఫ్ పవర్ విత్ విచ్ యూ కెన్ లైట్ అప్ సంథింగ్,
అది ఎంత వెలుగునివ్వగలదు అనే శక్తి.
అండ్ జీసస్ సేస్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్.
యేసు ప్రభు చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
ది వరల్డ్ ఇస్ ఇన్ డార్క్నెస్. There must be nothing of that darkness in me.
ఈ లోకము చీకట్లో ఉంది, ఈ లోకము యొక్క చీకటి నాలో ఏమాత్రం లేదని ప్రభు చెప్పారు.
If I am a bulb and the darkness in the world is in me, then I'm like a fused bulb.
నేను ఒక బల్బుగా ఉన్నట్లయితే, ఈ లోకం యొక్క చీకటి నాలో ఉన్నట్లయితే, ఫ్యూజ్ పోయిన బల్బు లాగా ఉంటాను.
A lot of churches have got Christians who are like fused bulbs.
అనేక సంఘాల్లో క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ఫ్యూజ్ పోయిన బల్బుల లాగా ఉన్నారు.
Once upon a time they were burning.
ఒకానొకప్పుడు వాళ్ళు వెలుగుతూ ఉన్నారు.
But they're fused.
వాళ్ళ ఫ్యూజ్ పోయింది.
They're backslidden.
వాళ్ళు వెనక్కు జారిపోయారు.
And the light is not shining anymore.
కాబట్టి ఇప్పుడు వెలుగు ఏమాత్రం ప్రకాశించట్లేదు.
What is that light?
ఏంటా వెలుగు?
It says here, let your people see your good works and glorify your father in heaven.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచాలి.
In those days, light came through a lamp that was constantly burning with oil being supplied for the wick to burn.
ఆ రోజుల్లో మనం చూసినట్లయితే దీపం యొక్క వత్తికి ఎప్పుడు కూడా నూనె పోస్తూ ఉండాలి, దాని ద్వారా అది వెలుగుతూ ఉంటుంది.
And that oil is a picture of the Holy Spirit.
ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది.
See, one mark of a person anointed with the Holy Spirit is that he does good.
పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తి యొక్క ఒక గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి సత్క్రియలు చేస్తూ ఉంటాడు.
It says in Acts chapter 10 and verse 38 that when Jesus was anointed with the Holy Spirit and power, he went about doing good.
అపొస్తల కార్యములు 10:38 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడి ఆయన మేలు చేయుచూ ఉన్నాడు.
He didn't go around collecting money from people for his ministry like a lot of so-called anointed preachers do today.
మేము అభిషేకించబడిన వారము అని చెప్పుకునే ఈనాటి బోధకుల వలె ప్రజల దగ్గర తన పరిచర్య కోసం డబ్బులు వసూలు చేస్తూ ప్రభు తిరగలేదు.
He was exactly the opposite of that.
ఆయన ఖచ్చితంగా పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉన్నారు.
He went around doing good and he never charged for it.
ఆయన అనేక చోట్లకు తిరుగుతూ మేలు చేయుచూ ఉన్నారు, అయితే దానికోసం ఆయన డబ్బులు వసూలు చేయలేదు.
People voluntarily gave him gifts without his asking, he accepted it.
ఆయన అడగకుండానే ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకున్నారు.
But he would never make his needs known to anyone.
కానీ ఆయన అవసరాలను ఎవరికీ తెలియనివ్వలేదు.
He went about doing good without any charge.
ఆయన ఏమాత్రం డబ్బు తీసుకోకుండానే ప్రజలకు మేలు చేయుచూ ఉన్నారు.
And here it says, let your light so shine before men that they may see your good works.
కాబట్టి అందుకే ఇక్కడ చెప్పబడింది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
And not glorify you.
నిన్ను మహిమపరచినట్లు కాదు.
If you do good works to get honor for yourself and to get glory for yourself, that's actually darkness.
నీవు ఘనత పొందాలని లేక నీవు మహిమ పొందాలని నీవు సత్క్రియలు చేసినట్లయితే నిజానికి అది చీకటి.
And a lot of good works that many Christians do, advertising themselves and getting honor for themselves or their organization or their ministry, is actually darkness.
అనేక మంది క్రైస్తవులు మంచి పనులు చేసి కూడా వాటికి ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటారు, వారి ఘనత కోసం లేక వారి పరిచర్య కోసం లేక వారి సంస్థ కోసం, అదంతా కూడా చీకటి.
Because there's no glory that goes to the Father in heaven, the glory comes to that particular organization or that particular man.
ఎందుకంటే తండ్రికి అక్కడ మహిమేమీ చెందట్లేదు, ఆ సంస్థకో లేక ఆ వ్యక్తికో మహిమ చెందుతుంది.
Let people see your good works and it says here, glorify your Father in heaven.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు చేయుడి.
That is the true light.
అది నిజమైన వెలుగు.
Where a person is doing good and as a result of that, Christ is glorified and not the individual.
ఒక వ్యక్తి కాకుండా క్రీస్తు మహిమనందునట్లుగా సత్క్రియలను చేయాలి.
This is what it means to manifest light.
వెలుగును ప్రత్యక్షపరచటం అంటే ఇదే.
In John chapter 1, this light is described like this.
యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ వెలుగు ఈ విధంగా వివరించబడింది.
John 1:4. In Jesus Christ was life, and that life was the light of men.
యోహాను సువార్త 1:4. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను.
సో ద లైట్ ఇస్ నాట్ ఎ డాక్ట్రిన్.
కాబట్టి ఇక్కడ వెలుగు అంటే ఒక సిద్ధాంతం కాదు.
ఇట్స్ నాట్ ఎ టీచింగ్.
ఇది ఒక బోధ కాదు.
ఇట్స్ నాట్ ఎ పర్టిక్యులర్ మెసేజ్
లేక ఒక వర్తమానమో సందేశమో కాదు.
ఇట్స్ ఎ లైఫ్
ఇది జీవము.
ఇట్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ జీసస్ కమింగ్ ఫోర్త్ ఫ్రమ్ అస్ త్రూ ద హోలీ స్పిరిట్
ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనలో నుండి వచ్చే యేసు యొక్క జీవము.
దాట్ ఈస్ వాట్ ద లైట్ ఇస్
వెలుగంటే అది.
లైక్ దాట్ ఓల్డ్ ల్యాంప్ వాస్ లిట్ విత్ ది ఆయిల్
నూనెతో ఆ దీపమంతా నింపబడి ఉన్నట్లుగా.
The light, the life of Jesus coming forth from us, that is the light.
మనలో ఉండి వచ్చే యేసు జీవమే వెలుగు.
Now it's very interesting to see that Jesus said in John 8 in verse 12, I am the light of the world.
ఇది చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని యేసు ప్రభు చెప్పారు.
He said that very clearly.
ఆయన ఎంతో స్పష్టంగా దీన్ని చెప్పారు.
And he is the light of the world.
ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు.
He who follows me shall never walk in darkness.
నన్ను వెంబడించువాడు ఎంత మాత్రమును చీకటిలో నడవడు.
Whenever a person is walking in darkness, according to John 8:12, we can say that that person is not following Jesus.
ఎవరైనా ఒక వ్యక్తి చీకటిలో నడుస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్త 8:12 ప్రకారం ఆ వ్యక్తి యేసును వెంబడించట్లేదు అని మనం చెప్పవచ్చు.
Without a doubt.
ఎటువంటి సందేహం లేకుండా.
If any of you are saying, well, I'm a bit dark right now.
నేను ఇప్పుడు కొంచెం చీకటిలో ఉన్నాను అని నీవు చెప్పినా కూడా.
Well, you may not be following Jesus, that's why.
బహుశా నీవు యేసును వెంబడించట్లేదేమో, అందుకే అలా ఉన్నావు.
I'm not saying that you are confused about God's will.
నీవు దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటి గురించి నేను మాట్లాడటం లేదు.
Even Jesus was confused about the Father's will, perplexed in the Garden of Gethsemane.
గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని కనుక్కోటానికి కలవరపడ్డారు.
That's why he prayed for 1 hour, Father, what is your will? Should I drink this cup or not?
అందుకే ఆయన గంటసేపు ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తం ఏంటి, ఈ గిన్నె నేను త్రాగాలా వద్దా?
That's not darkness.
అది చీకటి కాదు.
Perplexity is part of the life of faith.
ఇలా కలవరపడటం అనేది విశ్వాసంలో ఒక భాగం.
But darkness is something else.
కానీ చీకటి అంటే అది వేరు.
Something contrary to the life of Jesus.
యేసు యొక్క జీవానికి విరోధంగా ఉన్న దాన్ని చీకటి అంటాం.
He who follows me will never walk in darkness but have the light of life because I am the light of the world.
నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును.
But then he went on to say in John chapter 9 and verse 5 that I am the light of the world only for a certain period of time.
కానీ ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ యోహాను సువార్త 9:5 ఈ విధంగా చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాని కొంత సమయం వరకే.
33.5 years.
అది 33.5 సంవత్సరాలు.
That's all.
అంతే.
John chapter 9 verse 5. While I am in the world, I am the light of the world.
యోహాను సువార్త 9:5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును.
And how long was he in the world?
కాబట్టి ఆయన ఈ లోకంలో ఎంతకాలం ఉన్నారు?
For 33.5 years.
33.5 సంవత్సరాలు ఉన్నారు.
Well, people may be super spiritual and say, well, isn't Christ in the world right now?
కొంతమంది మేము బాగా ఆత్మీయులు అని చెప్పుకునే వాళ్ళు ఏమంటారంటే, క్రీస్తు ఇప్పుడు లోకంలో లేడా అని అడుగుతారు.
Well, if you read in John chapter 17, he says in John 17 verse 11, I am no more in this world.
మీరు నిజంగా యోహాను సువార్త 17:11 చదివినట్లయితే, నేను ఇకను లోకములో ఉండను అని ఆయన చెప్పారు.
We got to get rid of our super spirituality.
మనం ఏదో బాగా ఆత్మీయులం అనుకునే పరిస్థితి నుండి మనం బయటకు రావాలి.
When Jesus left this earth and went to heaven,
యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమును విడిచిపెట్టి పరలోకమునకు వెళ్ళినప్పుడు,
This is on the eve of the cross.
ఆయన సిలువకు వెళ్లక ముందు ఈ మాటలు చెప్తూ ఉన్నారు.
He says, I am no more in the world.
నేను ఇకను లోకములో ఉండను.
But these disciples are here in the world.
కానీ ఈ శిష్యులు లోకంలో ఉంటారు.
They are in the world, but I am no more here.
వాళ్ళు లోకంలో ఉంటారు, నేను ఇక ఉండను.
I'm going.
నేను వెళ్తున్నాను.
I'm coming to you.
నేను నీ యద్దకు వచ్చుచున్నాను.
I'm coming to you, Holy Father.
పరిశుద్ధుడివైన తండ్రి, నేను నీ యద్దకు వచ్చుచున్నాను.
I'm not in the world anymore.
నేనికను లోకములో ఉండను.
సో వెన్ హీ సెడ్ ఇన్ జాన్ 9 దట్ యాస్ లాంగ్ యాస్ ఐ యామ్ ఇన్ ది వరల్డ్,
కాబట్టి ఆయన యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్పారు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు లోకమునకు వెలుగును.
హి వాస్ టాకింగ్ అబౌట్ దట్ 33.5 ఇయర్ పీరియడ్ వేర్ హి మానిఫెస్టెడ్ లైఫ్.
తన 33.5 సంవత్సరాల గురించి ఆయన చెప్తున్నారు, ఆ వెలుగును ఆయన ప్రత్యక్షపరిచారు.
సో ఆఫ్టర్ హీ ఇస్ గాన్,
ఆయన వెళ్లిపోయిన తర్వాత,
నౌ హీ ఇస్ గాన్ అప్ టు హెవెన్,
ఆయన ఇప్పుడు పరలోకమునకు వెళ్లిపోయారు.
హూ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ టుడే,
మరి ఈ రోజు లోకమునకు వెలుగు ఎవరు?
టర్న్ బ్యాక్ టు మాథ్యూ 5 అండ్ వర్స్ 14.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి.
యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్,
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
సో ఇఫ్ సంబడి వుడ్ ఆస్క్ మీ హూ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్,
ఈ లోకానికి వెలుగు ఎవరు అని ఎవరైనా నన్ను అడిగినట్లయితే,
ద రైట్ స్క్రిప్చరల్ ఆన్సర్ వుడ్ బి టు సే మీ,
లేఖనానుసారమైన సరి అయిన జవాబు ఏంటంటే, నేనే.
ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్,
నేను లోకమునకు వెలుగై ఉన్నాను.
And others who follow Jesus.
మరియు యేసును వెంబడించే ఇతరులు కూడా.
Have you ever thought of it like that?
దీన్ని ఎప్పుడైనా ఇలాగని ఆలోచించావా?
Have you ever thought of answering that question, who is the light of the world, by saying, me and others who follow Jesus?
ఈ లోకమునకు వెలుగు ఎవరు అని అడిగినప్పుడు, నేను మరియు యేసును వెంబడించే ఇతరులు అని ఎప్పుడైనా జవాబు ఇచ్చావా?
That is the right answer.
అది సరైన జవాబు.
It's very easy to say, oh, not me, just look at Jesus.
నేను కాదు, యేసు అని చెప్పడం సులభమే.
But he's not in the earth.
కానీ ఆయన ఈ భూమి మీద లేడు.
He said, I am the light of the world only as long as I am in the world.
నేను ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోకమునకు నేను వెలుగును అని ఆయన చెప్పారు.
See, so many Christians haven't read the scriptures properly.
అనేక మంది క్రైస్తవులు లేఖనాలను సరిగా చదవలేదు.
And they've got all types of wrong ideas which are in their head, which is from their own understanding.
వాళ్ల సొంత గ్రహింపును బట్టి ఎన్నో తప్పుడు అభిప్రాయాలను వాళ్ల తలల్లో కలిగి ఉన్నారు.
And they are completely wrong.
మరియు వాళ్లు పూర్తిగా తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉన్నారు.
Just like God depended 100% on Jesus Christ during those 33 years to manifest his life perfectly.
యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు కూడా దేవుని యొక్క జీవాన్ని పరిపూర్ణంగా ప్రత్యక్షపరచడానికి దేవుడు 100% ఏ విధంగా యేసు మీద ఆధారపడ్డాడు.
హీఈస్ డిపెండింగ్ ఆన్ హిస్ చర్చ్, హిస్ డిసైపుల్స్ ఆన్ ఎర్త్ టు మానిఫెస్ట్ దట్ సేమ్ లైఫ్ నౌ పర్ఫెక్ట్లీ.
ఇప్పుడు కూడా అదే జీవాన్ని పరిపూర్ణంగా ప్రత్యక్షపరచడానికి దేవుడు తన సంఘం మీద మరియు తన శిష్యుల మీద ఈ భూమి మీద ఆధారపడుతూ ఉన్నారు.
లెట్ పీపుల్ సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ హూస్ ఇన్ హెవెన్.
అప్పుడు జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు.
టర్న్ బ్యాక్ టు మాథ్యూ చాప్టర్ 5 అండ్ వర్స్ 17.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
డోంట్ థింక్ దట్ ఐ కేమ్ టు అబాలిష్ ద లా ఆఫ్ ద ప్రొఫెట్స్. ఐ డిడ్ నాట్ కమ్ టు అబాలిష్ బట్ టు ఫుల్ఫిల్.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
You know, the fundamental principle behind God's law is his life.
దేవుని యొక్క ధర్మశాస్త్రం వెనుక ఉన్న ప్రధానమైన నియమం ఏంటంటే దేవుని యొక్క జీవము.
In the law, he was in a limited way putting into writing what his nature was like.
ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చేశాడంటే తన స్వభావం ఎలా ఉంటుందో చాలా పరిమితులు కలిగి ధర్మశాస్త్రమందు రాసి ఉంచాడు.
The absence of idolatry and
విగ్రహారాధన చేయకూడదని,
giving God the first place and
దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని,
honoring father and mother,
తల్లిదండ్రులను గౌరవించాలని సన్మానించాలని,
never hurting other people with murder or adultery or any such thing, etc. was a manifestation of the life of God in man.
ఇతరులను హత్య చేయటం ద్వారా లేక వ్యభిచారం చేయటం ద్వారా ఏ విధంగా కూడా గాయపరచకూడదని, అలాంటివన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క స్వభావము మానవునిలో వ్యక్తపరచబడుట.
అండ్ జీసస్ మానిఫెస్టెడ్ దట్ లైఫ్.
మరియు యేసు ఆ జీవాన్ని బయలుపరిచారు, వ్యక్తపరిచారు.
ఐ హావెంట్ కమ్ టు అబాలిష్ ఆల్ దట్.
కాబట్టి ఆయన చెప్తున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు.
ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద లా ఇస్ never abolished.
ధర్మశాస్త్రం వెనుక ఉన్న ప్రధానమైన నియమం ఏంటంటే దాన్ని కొట్టివేయటం కాదు.
Some people misunderstand that verse to mean, therefore, well, we should keep the Sabbath as well.
కొంతమంది దాన్ని అపార్థం చేసుకుని అవును అలా అయితే నీవు విశ్రాంతి దినాన్ని కూడా పాటించాలి అని చెప్తారు.
Well, it's the principle behind that the Lord was speaking about here.
ధర్మశాస్త్రం వెనుకున్న ప్రధానమైన నియమం ఏంటంటే ఇక్కడ దేని గురించి మాట్లాడబడుతుందంటే,
and he says, until heaven and earth pass away, not Matthew 5:18, not the smallest letter or stroke shall pass away from the law till all is accomplished.
మత్తయి సువార్త 5:18లో ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదు.
He says, I've come to fulfill the law.
నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే వచ్చాను.
And then he goes on to say, if you cancel one of the least of these commandments and teach other people that some commandment is unimportant, you'll be called least in the kingdom of heaven.
ఆ తర్వాత ఆయన 19వ వచనంలో చెబుతూ, కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును.
But if you keep them and teach others to keep even the least commandment, you'll be called great in the kingdom of heaven.
Aithe vaatini gaikoni bodhinchuvadevado vaadu paraloka rajyamlo goppa vaadanabadunu.
Now, is he referring to the 10 commandments or the commandments of Moses?
Prabhu ikkada padaagnyala gurinchi leka Moshe ichina aagnyala gurinchi cheptunada?
Killing lambs and
gorre pillalanu vadinchatam,
offering peace offerings and grain offerings and sin offerings,
leka balulu gurinchi cheptu unnara? పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, లేక గింజలను అర్పించే బలి,
దే వర్ ఆల్ దేర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్.
అవన్నీ కూడా పాత్రబంధంలో ఉన్నాయి.
వి కాంట్ పిక్ అవుట్ వన్.
ఏదో ఒకదాన్ని మనం తీసుకోలేము.
బట్ వి సీ దట్ దీస్ కమాండ్మెంట్స్ దీస్ లాస్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్.
కానీ ఈ ఆజ్ఞలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి అని మనం చూడాలి.
సో వెన్ హీ స్పీకింగ్ అబౌట్ the least commandment in the law,
ధర్మశాస్త్రంలో మిగుల అల్పమైన దాన్ని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు,
he is talking about the spirit of the law.
ఆ ధర్మశాస్త్రం యొక్క ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
Let me turn you to Colossians in chapter 2.
కొలొస్సయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చూద్దాం.
In Colossians chapter 2,
కొలొస్సయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం,
he says here, don't let anyone act as your judge. Colossians 2:16, in regard to food or drink, or in respect to a festival, or a new moon, or a Sabbath day, because all these things are a shadow.
ఇక్కడ ఏం చెప్పబడిందంటే, అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలొస్సయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము మరియు 17వ వచనము.
Including the fourth commandment of keeping the Sabbath,
విశ్రాంతి దినమును పాటించుట అనే 4వ ఆజ్ఞతో కూడా కలిపి,
he's only a shadow.
ఇవన్నీ ఛాయ మాత్రమే అని ఆయన చెప్తూ ఉన్నాడు.
It's fulfilled in Christ.
ఇవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి.
Or in today's language we could say it's like a photograph.
ఈనాటి భాషలో చెప్పాలంటే ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఉన్నాయి, అంటే ఛాయాచిత్రం లాగా ఉన్నాయి.
Until Christ came, you needed the photograph.
క్రీస్తు వచ్చే వరకు కూడా మనకు ఫోటోగ్రాఫ్ అవసరం.
See, if I'm not traveling with my wife, I may carry her photograph with me and look at it.
ఒకవేళ నేను నా భార్యతో కలిసి ప్రయాణించకుండా ఉన్నట్లయితే ఆమె యొక్క ఫోటోని తీసుకుని నేను వెళ్తాను.
But if I'm traveling with my wife, why do I need to look at the photograph?
కానీ నేను నా భార్యతో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే నాకు ఆమె ఫోటో ఎందుకు?
There's something wrong with a man who's traveling with his wife and still looks at the photograph.
ఒక వ్యక్తి తన భార్యతో కూడా ప్రయాణం చేస్తూ ఇంకా ఆమె ఫోటోను చూస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉంది.
సో ది లా ఇస్ ఓవర్ నౌ దట్ క్రైస్ట్ హస్ కమ్.
కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము ముగించబడింది, క్రీస్తు వచ్చాడు.
హి సేస్ దట్ వాస్ ఓన్లీ ఎ షాడో.
కాబట్టి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు అది కేవలం ఛాయ మాత్రమే.
దట్ ఇస్ ఇట్స్ ఎన్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్.
అది క్రీస్తును ఖచ్చితంగా చూపించే ఒక బొమ్మ.
మెనీ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ accurately portrayed Christ.
పాత నిబంధనలోని అనేక విషయాలు క్రీస్తు ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పాయి.
But it's only a photograph.
కానీ అది కేవలం ఒక ఫోటో మాత్రమే.
It's only a picture.
అది కేవలం ఒక బొమ్మ మాత్రమే.
It's a shadow.
అది కేవలం ఒక ఛాయ వంటిది, నీడ వంటిది.
The reality is in Christ.
కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది.
So we need to keep that in mind when we think of Jesus speaking about fulfilling the law.
యేసు క్రీస్తు ప్రభు నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఇవి మనము మనసులో ఉంచుకోవాలి.
The Sabbath was fulfilled.
విశ్రాంతి దినం నెరవేర్చబడింది.
And now is the inner Sabbath that the Lord is seeking to bring into our hearts.
ఈనాడు మనలో అంతరంగ విశ్రాంతిని తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు.
Come to me and I will give you rest.
నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును.
That inner rest that comes as we take his yoke upon us.
ఆయన కాడిని మనం మోసినప్పుడు మనలోనికి అంతరంగ విశ్రాంతి వస్తుంది.
I just mentioned that because some people think of that as the one commandment that should never be cancelled.
నేను ఈ విశ్రాంతి దినం గురించి ఎందుకు ప్రస్తావించానంటే ఈ ఒక్క ఆజ్ఞ ఎప్పటికీ రద్దు చేయబడదని కొంతమంది అనుకుంటారు.
No.
కాదు.
The fulfillment of the law is now through the Holy Spirit inside our hearts.
ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో నెరవేర్చబడుతుంది.
In Romans and chapter 8 this is explained like this.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇది ఈ విధంగా వివరించబడింది.
The righteous requirement of the law, Romans 8:4, is now fulfilled inside us who do not walk according to the flesh but according to the Spirit.
శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం.
This is how the law is fulfilled.
ధర్మశాస్త్రము ఈ విధంగా నెరవేర్చబడింది.
Romans 8:4.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం.
We got to compare scripture with scripture.
మనము లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి.
The law will not pass away.
ధర్మశాస్త్రము గతించిపోదు.
He did not come to abolish but to fulfill.
ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు కానీ నెరవేర్చడానికి ఆయన వచ్చారు.
And it must be fulfilled in us.
మరియు అది మనలో కూడా నెరవేర్చబడాలి.
How is it going to be fulfilled in us? Romans 8:4.
మరి అది మనలో ఏ విధంగా నెరవేర్చబడుతుంది? రోమా 8:4.
The righteous requirement of the law is fulfilled in us when we don't walk according to the flesh but according to the Holy Spirit every single day.
అనుదినము కూడా మనము శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుంటే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతుంది.
It's not by keeping a Sabbath or keeping some of those commandments.
విశ్రాంతి దినాన్ని పాటించడం ద్వారా కాదు, లేక కొన్ని ఆజ్ఞలను పాటించడం ద్వారా కాదు.
So this is something we got to keep in mind.
కాబట్టి దీన్ని ఎల్లప్పుడూ మనం మనసులో ఉంచుకోవాలి.
And finally he says unless your righteousness Matthew 5:20 exceeds the righteousness of the scribes and Pharisees you cannot enter the kingdom of heaven.
చివరగా మత్తయి సువార్త 5:20 ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను.
And that we will study in our next study because he is explaining that further in the remaining verses.
దీన్ని మనం తర్వాత అధ్యయనంలో చూద్దాం, ఎందుకంటే దీని గురించి తర్వాత వచనాల్లో కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు.
But remember this.
కానీ దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
That Jesus Christ came to fulfill the law.
యేసు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు.
And even in our lives the law of God is to be fulfilled in our hearts.
మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము మన హృదయాల్లో నెరవేర్చబడాలి.
In the Old Testament they fulfilled it externally in various ways.
పాత నిబంధనలో అయితే బాహ్యంగా అనేక విధాలుగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు.
He kept the outside of the cup clean.
ఆయన గిన్నె వెలుపల పరిశుభ్రపరిచారు.
But it's the inside that God is interested in now.
కాని ఇప్పుడైతే లోపల పరిశుభ్రంగా ఉండాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు.
We are to be the salt of the earth and the light of the world.
మనము ఈ లోకానికి ఉప్పు అయి ఉండాలి, వెలుగు అయి ఉండాలి.
And that life has to come from the Holy Spirit from within.
ఆ జీవం అనేది పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగంలో నుండి రావాలి.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father, as we bow before you,
పరలోకపు తండ్రి మీ ముందు మేము తల్ల వంచి ప్రార్థిస్తుండగా,
we seek for clarity in understanding the truth of your word.
ప్రభువా, మీ వాక్యంలోని సత్యమును మేము స్పష్టంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం.
So that we don't get bogged down in ritual, but live in the reality of the life of Christ.
ప్రభువా, మేము ఆచారాల్లో కొట్టుకొని పోకుండా యేసు యొక్క జీవము అనే నిజ స్థితిలో జీవించడానికి సహాయం చేయండి.
We pray in Jesus' name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.